హత్య పొందుతున్నారు. నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. సంవత్సరాల కింద, నెలల కింద, వారాల కింద, రోజుల కింద మన కాలాన్ని విభజించుకుంటాం. కాలం అంటే ఒకటి అనంతం. భగవంతునికి ఇచ్చాడు నేను కాల రూపంలో ఉన్నాను. కాలం ఇచ్చి అలా ప్రవర్తిస్తూనే ఉంటుంది. వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఏ కాలంలో ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అయితే కాలం విలువ మనకి తెలియటం లేదు. అంటే కాలాన్ని గౌరవించడం అంటే భగవంతుని గౌరవించటం. మన కాలం మీద గౌరవం లేకపోతే భగవంతుని మీద గౌరవం లేదని. మనకి టైం సెన్స్ తక్కువ, రోడ్డు సెన్స్ తక్కువ. వెస్ట్రన్ కంట్రీస్లో కాలం విలువ బాగా తెలుసు వాళ్ళకి. కాలం విలువ మనకి తెలియటం లేదు. మన దేహం ఎప్పుడూ ఉండదు. ఏదో కాలంలో వచ్చింది, కొంతకాలం ఇక్కడ కనిపిస్తుంది, మరొక కాలంలో ఈ దేహం పోతుంది. ఇంకో వంద సంవత్సరాల తర్వాత ఎన్ని చూస్తే ఇప్పుడు ఈ దేహాల్లో ఒక దేహం ఉండదు. పాత శరీరాలు అన్నీ వెళ్ళిపోతాయి, కొత్త శరీరాలు వస్తాయి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాల ప్రవాహానికి ఎవరు ఎదురెదలేరు. ఓడ దండవస్త్రం, దండి ఓడ వస్తు. ఒక సామాన్య మానవుడు ప్రధానమంత్రి అవసరం, ప్రధానమంత్రి ప్రధానమంత్రికి ఏమీ లేకుండా, ఏమీ పదవి లేకుండా అయిపోవచ్చు. పదవి, అధికారం, ఈ గౌరవాలు ఏమీ కాల ప్రవాహానికి లోబడి ఉంటుంది. ఆ కాలం వచ్చినప్పుడు అధికారం వస్తుంది, కాలం అయినప్పటికీ అధికారం ఊడిపోతుంది. ధనం కూడా అంతే. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. అంటే కాల ప్రవాహంలో మొఘల సామ్రాజ్యం అంతరించిపోయింది, నాంగ్ల సామ్రాజ్యం అంతరించిపోయి, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అంతరించిపోయింది. మన దగ్గర ఉన్న కోట్లు ఎంత కాలం అంతరిస్తుంది. కాల ప్రవాహంలో ప్రతిదీ అంతరించిపోతుంది. అయితే కాలాన్ని మనం గౌరవించాలి, టైం సెన్స్ బాగా తెలుసుకోవాలి. విద్యను సంపాదించినప్పుడు అజాగ్రత్త పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. తర్వాత మనకు వచ్చే తలాంపుల విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. మన బిహేవియర్ మీద వచ్చే ప్రతి తలంపు ప్రభావం ఉంటుంది మన జీవితంలో. ఇది గుర్తుపెట్టుకోండి. మనం తినే తిండి దాని ప్రభావం మన బాడీ మీద ఎలా ఉంటుందో అలాగే ప్రతి తలంపు. ఎవరో ఎవరిని చూసి అసలు వచ్చిందనుకోండి, లేకపోతే ఎవరిని చూసి కోపం వచ్చిందనుకోండి. కొంతమందికి జరుగుబాటు కోపాలని ఉంటాయి. కోప కారణం లేకుండా కోపం వస్తే దానికి జరుగుబాటు కోపం అంటారు. అదొక లగ్జరీ. జరుగుబాటు కోపం కూడా ఒక లగ్జరీ లాంటిది. కారణం ఉండదు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. అదొక లగ్జరీ. అదే ఈ కోపం కూడా మనకి శత్రువు. ఏం చెందంటే కోపం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. కోపంగా ఉన్నప్పుడు ఆలోచిస్తే లెక్క తప్పు చేస్తాం, ఎవరిని రాస్తే అనేక వ్యాకరణ దోషాలు వస్తాయి. మాట్లాడితే మరి అయ్యా సారీ అని చెప్పి మాటలు వస్తాయి. అయితే మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అది సాత్వికంగా ఉండాలి, కూల్గా ఉండాలి, క్వైట్గా ఉండాలి. ఎవరి వాళ్ళు విద్యావంతులు చేయడానికి సహకరించాలి మనం మాట. తర్వాత వచ్చి తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. బహుజాగ్రత్తగా తలంపులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి. అప్పుడు చాలా స్థాయి పెరుగుతుంది. అసలు దేహానికి బంధింపబడకుండా మనసు యొక్క స్థాయిలోంచి, దేహం యొక్క స్థాయిలోంచి విడివడి చైతన్య స్రవంతిలో ఐక్యమవుతాం. ఇదంతా శిక్షం కాదు. మామూలుగా పెద్ద మనిషే మనకు అసత్యం చెప్పడు. భగవంతుడు ఎందుకు చెప్తాడు అసత్యం? ఒక జంతువు మీద కూడా అబద్ధం చెప్పడు. భగవంతుడికి అసత్యం చెప్పవలసిన పని లేదు. భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, మీ అందరి హృదయాల్లో ఉన్నాడు. మా అందరి హృదయాల్లో ఉన్నాడు. అయితే మనకి ఏమనిపిస్తుంది? నాకు కనిపించడం లేదు కదా, ఇంకే నాకు కనిపించట. కనిపించడం అంటే అర్థం ఏంటి? అసలు మీరందరూ ఎవరు మీ శాంతిగా ఉన్నారనుకోండి, మీ శాంతిని నాకు చూపించండి. దేవుడి మాట ఎదురైంది, ఈశ్వరుడి మాట ఎదురైంది. మీరు శాంతిగా ఉన్నారనుకోండి, మీ శాంతిని నా చేతి వేసుకొని చూపించుకుంటే మీరు ఎవరైనా చూపించగలరు? అంతదాన్ని తీయగా ఉందంటాం. తీయగా ఉందంటే దానికి సమాధానం ఉందా మీ దగ్గర? తీక ఎలా ఉంటుంది అంటే దానికి సమాధానం ఉందా మీ దగ్గర? సమాధానం ఏం లేదు. మేము శాంతిగానే ఉన్నాం. ఆ శాంతిని చూపించండి. నా చేతిలో మీ శాంతిని పోయిన భగవంతుడు ఉన్నాడు. అందరి హృదయాల్లో నువ్వు ఉన్నాడు. ఈ రమణ మహర్షి గారు చెప్పి ఏంటంటే, డైరెక్ట్ పని, నమ్మకాల మీద ఆధారపడాల్సిన పని లేదు. లేదని విడిచిపెట్టలేదు ఆయన. మూఢ విశ్వాసాలను పెంచుకోమని చెప్పలేదు. అందరికీ నేనని ఒక తలంపు ఉంది. అందరం భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు, నేనని చెప్పేవాడు కూడా నేను ఉన్నానని చెప్తాడు. నేను లేనని ఎవడో చెప్పడు. అసలు నేను ఉన్నానని చెప్తాడు. అంటే దేవుడు అంటే రాముడు, కృష్ణుడు, అలా యహోవా అది కాదు, దేవుడు అంటే అర్థం ఏంటంటే నేను ఉన్నాను, అయ్యాం కదయా నేను ఉన్నాను. మనందరికీ ఉండాలనుంది అదే దేవుడు అంటే. మనందరికీ ఎవరికి చనిపోవాలని లేదు, 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వచ్చి ఇంకా జీవించాలని ఉంటుంది. ఆ ఉండకమే దేవుడు. లేకపోతే కాలు తీసేయమంటే కాలు తీసేయని అంటారు, చేతులు తీసేయాలంటే చేతులు తీసేయాలంటారు. కాళ్ళు చేతులు అయినప్పుడు మనం బతకడం ఎందుకని మన అనుభవం ఇంకా ఉండాలి, ఉండాలి. కాళ్ళు చేతులు పోతే పోతే మనం ఉండాలి, మనం ఉండాలి అనుకో. ఆ ఉండటమే దేవుడు. ఆ ఉండటం అనేది ఎలా ఉంటుందంటే, ఒక వస్తువు ఉంది, ఒక సద్వస్తువు ఉంది, ఒక ట్రూత్ ఉంది, ఒక ఎటర్నిటీ మన హృదయంలో ఉంది. ఇక్కడ హృదయం అంటే ఫిజికల్ హార్ట్వేర్, స్పిరిచువల్ హార్ట్వేర్. ఫిజికల్ హార్ట్కి రూపం ఉంది. మన శరీరాన్ని కోసి చూస్తే ఆ ఫిజికల్ హార్ట్ కనిపిస్తుంది, బ్లడ్ని పంప్ చేసి. అదేవిధంగా ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఫిజికల్ హార్ట్కి రూపం ఉంది, ఆధ్యాత్మిక హృదయానికి రూపం లేదు. ఆ రూపం లేదు కాబట్టి మనం లేదనుకుంటున్నాం. అది స్పిరిచువల్ హార్ట్, అది కూడా లోపల ఉంది, కుడి సైడ్ ఉంది. ఇప్పుడు స్పిరిచువల్ హార్ట్ నేను చేశాను, ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో అండ్ సో అని చెందేలాగా అంటూ ఉంటాడు. అది ఆ పని, ఆ గొప్ప పని నేను చేశానండి, అది నేనే ఎక్కువ చేశాను. వాడు చేసి ఎక్కడ పెడతా ఉంటాడు, ఎక్కడ పెడతా ఉంటాడు. ఆ స్పిరిచువల్ హార్ట్ ఎక్కడ అంటే వాడు ఇక్కడ ఉన్నాడు. మనం నేను నేను అనే ఒక తలంపు ఉంది మనకు. ఆ నేను అనే తలంపు ఫిజికల్ హార్ట్లో నుంచి రావటం లేదు, అది స్పిరిచువల్ హార్ట్లో నుంచి వస్తుంది. మనకి వేరు బుద్ధి ఉంది, నువ్వు వేరు, మీరు వేరు, మరి లోపల ఉన్నాను, లోకం బయట ఉంది, నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు, శివుడు కైలాసంలో ఉన్నాడు. అంటే సెపరేట్నెస్, వేరు బుద్ధి, వేరు బుద్ధుడు వేరు, నేను వేరు, ఇదంతా కూడా రాను. ఈశ్వరానుభవం కలిగితే ఇక్కడ ఈశ్వరం ఇక్కడ లోపలకంటే స్పిరిచువల్ హార్ట్లోకి మనం వెళ్ళగలిగితే, అక్కడ ఉండగలిగితే, అక్కడ నిలబడగలిగితే, ఎక్కడికి ఈశ్వరుడు నీకు అంతర్యామగా ఉన్నాను అని చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళగలిగితే, ఈ లోపల బయట మీ సెన్స్ హృదయంలో లేదు. బాడీకి సంబంధించారు, దేహానికి లోపల ఉంది, దేహానికి బయట ఉంది. నేను లోపల ఉన్నానండి, అది బయట ఉంది అంటాను. అంటే దాని అర్థం నేను లోపల ఉన్నాను, మీరు బయట ఉన్నాడంటే దేహంతో నేను ప్రాధాక్ష్యం పొందినప్పుడు, దేహంతో ఐడెంటిఫై అయినప్పుడు లోపల బయట అనే బుద్ధి ఉంది. దేశంతో నాకు ప్రాధాక్ష్యం లేనప్పుడు లోపల లేదు, బయట లేదు. అని హృదయం దగ్గరికి వచ్చాడు మనకి, అక్కడ ఏమి లేదు, అక్కడ దానికి రూపం లేదు. నేమ్లెస్, ఫార్మ్లెస్, షేప్లెస్. కానీ అక్కడ వస్తువు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడు. మన కంట్రోలర్ అక్కడే ఉన్నాడు. మన కంట్రోలర్ వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటున్నాం, కైలాసంలో ఉన్నాడు అనుకుంటున్నాం. మన కంట్రోలర్ ఇక్కడే ఉన్నాడు, మన యజమాని ఎక్కడ ఉన్నాడు, మన భర్త ఎక్కడ ఉన్నాడు, మన ప్రభు ఎక్కడ ఉన్నాడు, స్పిరిచువల్ హార్ట్ ఎక్కడ ఉంది, లోపల ఉన్నాడు. తర్వాత వాడు నియమిస్తూ ఉంటాడు. ఆ దేహం, ఈ బాడీ ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చిందో, ఆ పని పూర్తయ్యే వరకు ఆ బాడీ ఉంటుంది. ఇప్పుడు ఈ శరీరం వచ్చిందనుకోండి, ఆ శరీరం ఈ భూమి మీదకి వచ్చేందుకు ఒక పర్పస్ ఉంటుంది. ఆ శరీరం ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చిందో, ఆ పని పూర్తయ్యే వరకు ఆ శరీరం తిరుగుతుంది. తెలుసు ఆ శరీరం గడ్డదు అది, శరీరం ఈ భూమి మీదకి, ఈ శరీరం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని అయ్యే వరకు శరీరం ఉంటుంది. తర్వాత ఒక క్షణం కూడా ఆగదు. మన అందరికీ శాంతి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి, మనందరికీ ఉండాలని ఉంటుంది. ఆ ఉండటం యొక్క స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం. మనకి ఎవరికైనా దుఃఖం వస్తుందో అంటే దిగులు చేస్తాం, దుఃఖం వద్దు వద్దు అంటాం. కొన్ని దుఃఖం వస్తే నష్టమేంటి మనకి, మా ఇంటికి దుఃఖం రాకూడదు, మా ఇంటికి మీరు చేసే పూజలు కూడా అంటే దుఃఖం రాకూడదు, మాకు దుఃఖం రాకూడదు, మాకు దుఃఖం వస్తే నష్టమేంటి మనకి. అంటే మన స్వరూపంలో దుఃఖం లేదు, మన స్వరూపంలో చావు లేదు, మన స్వరూపంలో దుఃఖం లేదు, మన స్వరూపంలో అశాంతి లేదు. అంటే మనకు మన స్వరూపంలో లేని ఏదైనా వస్తే దాన్ని డిమే చేస్తాం, వద్దు నువ్వు రావద్దు, దుఃఖం వస్తే అనుకోండి నువ్వు రావద్దు, అశాంతి వస్తావనుకోండి నువ్వు రావద్దు. మరి చనిపి చావు వస్తే, శరీరానికి చావు వస్తావనుకోండి, ఆ శరీరం మన అనుకోవటం వల్ల ఆ శరీరం చనిపోయేప్పుడు మన అందరికీ దుఃఖం వస్తుంది. ఎంత చెప్పండి, శరీరం చనిపోయినప్పుడు అందరికీ దుఃఖం వస్తుంది. ఎంచేతంటే శరీరం చనిపోయిన తర్వాత మనం ఉంటాం, కానీ ఉండము అనే ఒక తలపు వల్ల దుఃఖం వస్తుంది. నిద్రపోతాం మనం, నిద్రలో కూడా మనం దేహరహితులం, లోకరహితులం. భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సమస్య ఉండదు, కానీ మనం అందరం ఉంటాం. నిద్ర లేకపోతే నిద్రను కోరుకుంటాం. ఏం చేసి కోరుకుంటాం, నిద్రలో సుఖం ఇది. ఇక్కడ ఇంటికి మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే మనం శాంతిగా ఉండాలి. ఆ శాంతి ఎక్కడ ఉందంటే లోపల ఉంది కానీ బయట లేదు. మనం సుఖంగా ఉండాలి, ఆ సుఖం లోపల ఉంది కానీ బయట లేదు. మనం ఆనందంగా ఉండాలి, ఆనందం బయట ఎక్కడ లేదు, లోపలే ఉంది. అయితే మనం బయట ఉందనుకుంటున్నాం, బయట వెతుకుతున్నాం, అది లోపలే ఉంది. లోపల వెతికితే దొరుకుతున్నది, లోపలన్న వస్తువుని బయట వెతికితే దొరకదు. లోపలన్న వస్తువుని లోపలనే అన్వేషించాలి. వస్తువుని ఎక్కడ పోగొట్టుకుని దాన్ని మరొక చోట వెతికితే దొరకదు. ఎక్కడ వస్తువు పోయిందో అక్కడ వెతికితే అది దొరుకుతుంది. అయితే భగవంతుడు ఏం చెప్పాడంటే, మీ అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పినప్పుడు ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే సుఖం ఉంది, అక్కడే శాంతి ఉంది, అక్కడే ఆనందం ఉంది, అక్కడే చాలులేని సత్పదార్థం ఉంది. సత్పదార్థం అంటే సత్యం ఒకటి. సత్యం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, నాలుగుగా ఉండదు. చావులేని పదార్థం ఉంటుంది, అదే సత్యం. అది వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. అది మన హృదయంలో ఉంటుంది. అయితే ఉంటే మాకు ఎందుకు కనిపించడం లేదని ఇదంటారు అలాగే చాలా మంది. దానికి కారణం ఏమిటి? మన వాండరింగ్ మైండ్కి కారణం మన మనస్సులో ఉన్న చేపలు, ఇంద్రియాల్లో ఉన్న చేపలు. దానికి కారణంగా హృదయంలో ఉన్న సత్యం మనకు తెలియట్లేదు, కానీ అది లేకపోవటం వల్ల కాదు. హృదయంలో సత్యం లేదనుకోండి, ఒక వశిష్ఠుడికి కానీ, ఒక విశ్వామిత్రుడికి కానీ, ఒక రమణుడికి కానీ, ఒక రామకృష్ణుడికి కానీ, లేకపోతే ఒక యేసుకి కానీ, లేకపోతే ఒక అల్లాహ్ కానీ, లేదా మహమ్మదికి కానీ, ప్రపంచంలో ఏ ప్రవక్తకి అనుభవం రాదు, అది లేకపోతే. అది ఉంది కాబట్టి వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవంలోకి రావటానికే మన స్నేహితులు తగ్గించుకోమని, లేజీని తగ్గించుకోమని, మాటలు తగ్గించుకోమని, రాగద్వేషాలు తగ్గించుకోమని. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు, ఎవరి ఇంటికి వెళ్ళి చూసినా, ఏ ఊరి ఇంటికి వెళ్ళి చూసినా ప్రపంచంలో ఏమీ లేవు, రాగద్వేషాలు తప్పించేమీ లేవు. మీరు భీమవరంలో ఎవరింటికి వెళ్ళి చూడండి, భీమవరమే కాదు ప్రపంచంలో మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి, నలుగురింటే నాలుగు పార్టీ, నలుగురు నలుగురింటే నాలుగు నాలుగు పార్టీలు. ఇష్టాలు ప్రపంచానికి ఏమిటి? ఇష్టాలు అయిష్టం, ఇష్టాలు అయిష్టం, లైక్స్ డిస్లైక్స్, ఇంతే ప్రపంచం. ప్రపంచంలో ఏమి లేదు, ఇష్టాలు ఇష్టాలు అయిష్టాలు, అదే ప్రపంచం, అంతకంటే ఏమి లేదు. అయితే ఇది లోకం, ఒక్కతోక వంకరగా ఉంటుంది. ఇంతవరకు సృష్టి ప్రారంభమైన తర్వాత ఎవరు కూడా ఒక్కతోకలు ఇంతవరకు నివారణ చేయలేకపోయేవాడు. ఏ సైంటిస్టు, ఏ సైంటిస్ట్ కూడా ఇంతవరకు ఒక్కతోక వంకరగా ఉంటే దాని నిజాన్ని ఎవడో చేయలేదు. ఒక్కతోక ఎటువంటిదో మన చేత చూడబడుతున్నటువంటి లోకం అంతే. అభివృద్ధి అయిపోయిందండి, ఏం అభివృద్ధి అయిపోయింది? టెక్నాలజీ అభివృద్ధి అయిన మాట నిజం, సైన్స్ అభివృద్ధి అయిన మాట నిజం, మానవుడు మానవ మానసం ఏమీ అభివృద్ధి కాలేదు. యుద్ధాలు భారత కాలంలో యుద్ధాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలాగే ఉన్నాయి, జరుగుతున్నప్పుడు యుద్ధాలు అటువంటి జరుగుతున్నాయి, దానికి ఒక రీజన్ లేదు. ఇరాక్ అమెరికాలో జరుగుతున్న యుద్ధం దానికి రీజన్ లేదు, దానికి ఏం రీజన్ ఇండివిజువల్ వార్. ఇదే భారతం అయితే ఆక్షేపిస్తాము, ఇదే పూర్వపోయడాలు ఇప్పుడు సైన్స్ ఏమైంది, ఈ టెక్నాలజీ ఏమైంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, నేను ఫిజిక్స్ అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి, టెక్నాలజీని అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి, మానవ జాతి నాశనానికి ఉపయోగపడ్డానికి అన్నాడు. ఇది ఐన్స్టీన్ చెప్పినమాట. నేను ఆయన ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్లో గొప్ప జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. అణు సిద్ధాంతాన్ని కలిగి వచ్చే అణువులు ఎంత శక్తులు అని మొట్టమొదటి తెలుసుకున్నవాడు ఆయన. అణుబాంబుకి అణుబాంబు కారణం ఐన్స్టీన్. కానీ చివరి రోజులు ఏడ్చాడు, నేను కనిపెట్టిన సైన్స్లు, నేను కనిపెట్టిన టెక్నాలజీలు కూడా మానవ జాతి నాశనానికి ఉపయోగపడినట్టు ఉంది. ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు మనకి ఆర్థిక సమస్యల కంటే సాంఘిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇది ఇంట్లో పిలిచింది ఒక ఒక అహంకారానికి ఇంకో అహంకారానికి పరమ, ఒక అహంకారానికి ఇంకో అహంకారానికి పరమ. కారణం చెప్పండి, ఇది నిజం కాదు, అది నిజం కాదు, ఈ అహంకారం నిజం కాదు, అహంకారం నిజం కాదు. అంటే రెండు ఎప్పుడు పడవు, రెండు అహంకారాలకు ఎప్పుడు పడవు. అయితే అది నిజం కాదు, ఇది నిజం కాదు. అయితే ఈ ఈ క్లాష్ అయితే ఏంటంటే, ప్రతి మానవుడు కూడా అహంభావాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి చూస్తాం. ఈగో సెన్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనిషి బతుకుతున్నాడు. కానీ ఒకటి గుర్తు తెచ్చుకోండి, భగవంతుడు చెప్పాడు కదా మీ హృదయంలో ఉన్నాడని. సముద్రంలో సముద్రం పైన ఉంటాయి కెరటాలు, కొంచెం లోపలికి వెళ్ళాం అనుకోండి, ఏది కెరటం ఉండదు అక్కడ. సముద్రంలో పైన ఉంటాయి, మీకు అడవడంతా కెరటాలు పైనే, కొంచెం లోపలికి వెళ్ళారనుకోండి, ఆ కెరటం తాలూకు బాధే ఉండదు మీకు అసలు. అలాగే మనం కొంచెం లో చూపు కలిగింది అనుకోండి, మనకి కొంచెం ఆలోచన స్థాయి, మనంతా మనం ఇండిపెండెంట్గా చిన్న చేసుకోగలుగుతున్నాం అనుకోండి, కొంచెం ఆలోచించుకోగలుగుతున్నాం అనుకోండి. ఎప్పుడు కూడా పరాయి బుద్ధి చాలా ప్రమాదం, సొంత బుద్ధి అవసరం. వివేకానంద చెప్పాడు, మీరు పొరపాటు చేసిన నాకు ఇష్టం, మీరు సొంతంగా ఆలోచించుకుని చెయ్యి. పరాయి బుద్ధి చాలా ప్రమాదం, ఎప్పుడు కూడా సొంత బుద్ధిని మనం కల్టివేట్ చేయాలి. దానివల్ల మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నో ఘనకార్యాలు కూడా ఆ ఉపాధి ద్వారా జరుగుతాయి. ఇది అంటే మనం ఏం చేయాలంటే కెరటాలేమో ఎక్కడ ఉంటాయో సముద్రం పైన ఉంటాయి, కొంచెం లోపలికి వెళ్తే కెరటాలేమో ఉండవు. అలాగే మనం కొంచెం మోచూపు కలిగితే, అంతర్దృష్టి కలిగితే, ఎక్కడైతే భగవంతుడు నేను ఉన్నానని చెప్తున్నాడు ఆ హృదయలకు మనం వెళ్ళగలిగితే అక్కడ కెరటాలు లేవు, అక్కడ శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయితే ఇంకో మాట మీకు దృష్టిలో పెట్టుకోండి, అవరంలోకి అంత దీక్షను అవ్వలేము అనుకోండి మనం. కొంతమంది మనుషులకు లోతు చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ అట్లయితే తొందరగా రియాక్ట్ అయిపోతుంది. ఒకవేళ మీ హస్బెండ్ ఎవరైనా అంటారు అనుకోండి, కూర ఏమి బాగాలేదని మీకు 6 నెలలు ఉంటుందా కోపం, కూర పాడైపోయింది కూర ఏం బాగాలేదని అంటాను అనుకోండి, మీ హస్బెండ్ ఎవరైనా మిమ్మల్ని అంటాను అనుకోండి, మీకు ఆ కోపం 6 నెలలు ఉంటుంది. అంటే బాగాలేదు అంటే అయ్యప్పుడు బాగాలేదన్న ఒకవేళ మనం సరిచి ఇంకా బాగా వండుదాం, సరిచే బాగా వండగలుగుదాం, ఇంకా ఎక్సలెన్స్ కుకింగ్లో ఎక్సలెన్స్ సంపాదిద్దాం అనేటువంటి స్వభావం మనకు తొందరగా రియాక్ట్ అయిపోతాం. అంటే దానికి మా అర్థం అయితే మనకు అంతర్దృష్టి లేదు, అంతర్ముఖత్వం లేదు, ఆ లోచూపు లేదు, అది ఎన్నో బుక్ లేదు, అసలు అది మీ ఆధ్యాత్మిక విద్య ఎందుకంటే కాలక్షేపం కాదు, అది నేర్చుకుంటాను. అయితే సముద్రం లోపలికి దిగిన వాడికి బయట కెరటాల ప్రభావం ఎలా ఉండదు, హృదయగతమైన జీవితం మనకు ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నానని చెప్తున్నాడో, ఏ హృదయ గుహలో ఏ హృదయంలో ఉన్నానని చెప్తున్నాడో, మన మనస్సును అక్కడ విత్తుడ్రా చేసి మనం అక్కడ ఉండగలిగితే లోకం యొక్క సమస్యలు, ఈ లోకంలో ఉన్న లైక్స్ డిలైక్స్ మనం హత్య చేయము. ఈ మధ్య నాకు పేషెంట్ చెప్పాడు ఉదాహరణ, ఆయనకి జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఏంటంటే నిద్ర పట్టాలంటే ఒక రోజు నిద్రపడిన జ్వరం ఎవరికి వచ్చింది అని విచారణ చేసుకున్నారంట, ఈ జ్వరం ఎవరికి వచ్చింది, ఈ జ్వరం ఎవరికి, దేహానికి, నేను చైతన్యాన్ని, నేను ఆత్మని, నేను కావు, నేను సత్పదార్థాన్ని, అదే బర్త్రస్ అండ్ డెత్రస్, పుట్టింది చచ్చిపోతుంది, పుట్టింది చావదు, పుట్టింది చనిపోతుంది, కానీ బర్తమ దానికి డెత్ ఉంటుంది, కానీ బర్తలేని దానికి డెత్ ఉండదు. నేను బర్తలేని వస్తువుని, ఈ జ్వరం ఎవరికి వచ్చింది, శరీరానికి వచ్చింది, ఈ శరీరం నేను అనుకుంటున్నాను, అంచేది నాకు జ్వరం వచ్చింది అనుకుంటున్నాను, ఈ జ్వరానికి నాకు సంబంధించిన ఒక 5 నిమిషాలు విచారణ చేశాను, వెంటనే స్లీప్లోకి వెళ్ళిపోయాను, స్లీపింగ్ ట్యాబ్లెట్ అవసరం లేకుండా ఇన్ఫ్రాయిడ్ వల్ల స్లీప్లోకి వెళ్ళిపోయాను. జ్వరం చైతన్యానికి జ్వరం రాదు, సత్యానికి జ్వరం రాదు, జ్వరం బాడీకి వస్తుంది, బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ డిసీజ్, ఈ బాడీకే జ్వరం వస్తుంది. అందుకని మీ లోకల సత్పదార్థానికి చైతన్యానికి జ్వరం రాదు, బాడీ చాలా కాంప్లికేటెడ్. దీని గురించి రమణ మహర్షి గారు హ్యూమన్ బాడీ గురించి ఒక మాట చెప్పారు, ఈ సృష్టిలో మొత్తం ఈ ఖగోళంలో ఈ ప్లానెట్లో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో ఒక్క హ్యూమన్ బాడీలో అన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అంటే మీకు ఎందుకే అర్థం, ఎందుకు చెప్తున్నాయండి ఈ విషయాలని. అలాగే నాకు దుఃఖం వస్తామనుకోండి, మీకెవరికైనా దుఃఖం వస్తామనుకోండి, ఆ దుఃఖ కారణం నశించకుండా దుఃఖం నశించదు. మీ శరీరానికి రోగం వస్తే రోగ కారణం నశించకుండా రోగం నశించదు. దుఃఖ కారణం లోపల ఉంది కానీ బయటనే. దుఃఖ కారణం ఎక్కడుందంటే ఒక సత్యం ఉంది, హృదయంలో ఒక సత్యం ఉంది, ఒక చైతన్యం ఉంది, బ్రహ్మం ఉంది, ఈశ్వరుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, వాడి నేమ్లెస్ ఫారం లెస్. కానీ మన నేమ్ ఫారం కల్పించుకుంటున్నాం ఉపాసన కోసం, అక్కడ భక్తి మనకున్న భక్తిని వ్యక్తం చేయడం కోసం ఒక ఫారము నేమ్ కల్పించుకుంటున్నాం. దుఃఖకారణం ఎక్కడుందంటే మనం దేహమే, దేహం సత్యం కాదు, దేహం ఉంది, ఆ దేహాన్ని మెయింటైన్ చేసుకోవాలి మనం, బాడీని మెయింటైన్ చేసుకోవాలి, దేహం ఉంది. కానీ ఏమనుకుంటున్నామంటే దేహమే సర్వస్వం, దేహమే సత్యము, దేహమే ఆత్మ, అంచేత దేహం చనిపోయినప్పుడు నేను దేహం చనిపోయాక నేను ఉండను, అది దేహమే అంటే దేహాత్మ బుద్ధి, దేహమే సత్యము, దేహం నేను ఎవరిని, నేను దేహము కాకపోయినా నేను ఆత్మనైనప్పటికీ, నేను సత్యాన్ని అయినప్పటికీ, నేను చావులేని సత్పదార్థాన్ని అయినప్పటికీ, నేను అందరి స్పిరిట్ అయినప్పటికీ చనిపోయే దేహంతో ప్రాప్తం పొందుతున్నాను, అదే నేను అనుకుంటాను, అక్కడ దుఃఖం కారణం. నేను కానిదాన్ని నేను అనుకోవటం వల్ల తప్పనిసరిగా నాకు దుఃఖం వస్తుంది, అదే రాంగ్ థింకింగ్. ఏమండి మళ్ళీ మాకు జన్మలు వచ్చేస్తాయా, ఇదే జన్మకి మాకు కడసారి జన్మ అయిపోవాలి అంటారు. అంటే కంగారు పడితే రాంగ్ థింకింగ్, మరి ఇంకా పుట్టకూడదండి మేము, కొంతమంది అంటూ ఉంటారు మేము ఇంకా పుట్టకూడదండి, మాకు విసుగు వచ్చేస్తామండి, ఏ కోడలో తిట్టుంటున్నారండి, మాకు విసుగు వచ్చేస్తూ ఉంటుందండి, మాకు విసుగు వచ్చేస్తుందండి, ఇంకా పుట్టకూడదండి మేము అంటూ ఉంటారు. మన మాటల మీద ఆధారపడి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటే మీరు మననం చేయండి, మనం ఎవరో మనం తెలుసుకునే వరకు, మనం ఏదిగా ఉన్నాము అది అయ్యే వరకు, భగవంతుడు మన హృదయంలో ఏదైతే ఉందని అంటున్నాడో అది మనకు దేహం ఏ విధంగా అయితే అనుభవాలు ఉన్నాయో, మన కష్ట సుఖాలు ఏ విధంగా అయితే మనకు అనుభవాలు ఉన్నాయో, ఈ శ్రీకృష్ణాలు చలి వేడి ఏ రకంగా అనుభవంలో ఉన్నాయో, ఎవరైనా మనం స్తోత్రం చేసినప్పుడు ఎలా ఉంటున్నాం, ఎవరైనా నిందిస్తే ఎలా ఉంటున్నాం, ఈ విషయాలు ఏ విధంగా అయితే మనకు అనుభవంలో ఉన్నాయో, ఆ లోపలైన సద్వస్తువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఏదిగా మనం ఉన్నామో దాంతో మనకి తాదాక్ష్యం వచ్చే వరకు దేహం వస్తుంది, లోకం వస్తుంది, దేహాన్ని విడిచిపెట్టవు, లోకాన్ని విడిచిపెట్టవు, ఒక అది శరీరం చనిపోయిన తర్వాత ఇంకా పరలోకానికి కూడా వెళతాము, మరణానంతర జీవితం కూడా ఉంది, ఇతర లోకాలకు కూడా వెళతాము. మనదెవరిలో మనం తెలుసుకునే వరకు, పూర్తిని రియలైజ్ చేసే వరకు, నువ్వు ఎవరిగా ఉన్నావో అది నీకు అర్థమయ్యే వరకు, నీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చే వరకు పునర్జన్మ వస్తుంది. పునర్జన్మ వస్తే లోకం వస్తుంది, మళ్ళీ కష్టసుఖాన్ని విడిచిపెట్టవు, లోకం విడిచిపెట్టదు, శవాలు కూడా మనం విడిచిపెట్టవు. ఇది ఫైనల్ ట్రూత్ అండ్ అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ వర్డ్. అయితే నీకు కలిపి మన కల్పించుకున్న విషయాల్లోంచే మనకు దుఃఖం వస్తుంది. సత్యంలోంచి మనకు దుఃఖం రాదు, అసత్యంలోంచి దుఃఖం వస్తుంది. మనం ఏదిగా ఉన్నామో అందులోంచి మనకు దుఃఖం రాదు, కానీ దాంట్లోంచి దుఃఖం వస్తుంది. అయితే ప్రపంచం మనకు మనం సముద్రం యొక్క అడుగు భాగంలో వెళ్ళిపోతే బయట కెరటాల యొక్క ప్రభావం ఏ విధంగా అయితే ఉండదు, అలాగే మన హృదయంలో మనం ఉంటే, మన నీడలో మనం ఉంటే, మన ఇంట్లో మనం ఉంటే అక్కడ ఎంతని ఎండ కాస్తే మనకేలా. మన ఇంట్లో మనం ఉన్నామనుకోండి, బయట ఏది ఎక్కువగా ఉందనుకోండి, మనకేలా, మనకేం ఇబ్బంది లేదు. మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎంత ఎండగా ఉన్నా పర్వాలేదు. అలాగే ఈ మన హృదయగత జీవితం మనకు ఉన్నప్పుడు, ఆత్మగతమైన జీవితం మనకు ఉన్నప్పుడు, చైతన్యంతో మనం తదాక్ష్యం పొందుతున్నప్పుడు అదృష్టం ఎంతైనా ఇబ్బంది లేదు మనకి, దురదృష్టం ఎంతైనా ఇబ్బంది లేదు, ప్రపంచం ఎలా ఉన్నా ఇబ్బంది లేదు, మనకి శాంతికి భంగం లేదు. ఇప్పుడు మన హృదయంలో మనకు మనం మనం అర్థం చేసుకునే వరకు మన శరీరాలు వెంటాడుతాయి, లోకాలు వెంటాడుతాయి, నామరూపాలు వెంటాడుతాయి, రాగద్వేషాలు వెంటాడుతుంది, దష్ట అంతా వెంటాడు. లోకం ఎప్పుడు ఒక రకంగా ఉండదు, ఇంచేతంగా నిజం కాదు కాబట్టి లోకం నిజం కాదు. అదే చెప్పారు, యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మ, యాక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై దట్. ఈ డెత్ కూడా నిజం కాదు. ఆ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అదొక తలం, అది కూడా ఒక తలంపు. మీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందనుకోండి, అదొక తలంపు. దుఃఖం వచ్చిందనుకోండి, అదొక తలంపు. ఎవరినన్ను చూసి అసూయ కలిగిందనుకోండి, అదొక తలంపు. జలసీ తలంపు, అది యాంగర్ కూడా ఒక తలంపు, బెత్త కూడా ఒక తలంపు, బట్ట కూడా ఒక తలంపు, అన్ని తలంపులే. ప్రాపర్టీ కూడా ఒక తలంపు, అన్ని తలంపులే. అయ్యే తలంపులు ఇక్కడ మీరు జీవితం అన్ని తలంపులే. మీకు ఎప్పుడన్నా సంతోషం వస్తుంది, అదొక తలంపు. దుఃఖం వస్తుంది, అదొక తలంపు. గర్వం వస్తుంది మీకు, అదొక తలంపు. మనకి చాలామంది మనం ఏం చేస్తామంటే మనం పాడైపోవడం మన గర్వమే కారణం, అది మనకు తెలియట్లేదు. కొంతమంది అప్పు దాచుకున్నట్టు గర్వాన్ని రాసుకుంటూ ఉంటారు. అప్పు దాచుకుంటే ఎవరికి ప్రమాదం, మనకే ప్రమాదం, అది వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమంది గర్వం ఉంటుంది, అది పై క్రమపడకుండా జాగ్రత్తగా యాత్ర చూసుకుంటారు. దానికి కొత్త పేరు పెట్టారు, దాన్ని సిబిలైజ్ బిహేవియర్. లోపల గర్వం ఉంటుంది వాడు, పక్కవాడు తెలియని కూడా గర్వం కనపడిన వాడు అనమాట. కనపడకుండా బిహేవ్ చేస్తాడు, వాడు చాలా ఇంటెలిజెంట్ మ్యానండి వాడి బిహేవియర్. పైగా దానికి ఒక అందమైన పేరు సిబిలైజ్ బిహేవియర్. ఎందుకంటే లోపల గర్వం పెట్టుకుని పైకి ఉడికే మనం వినయంగా ఉన్నట్టు నటించడం వల్ల సమాజాన్ని మోసం చేయగలం, కానీ మన మూలంలో శుభ్రంగా పాడైపోతాం. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మనకి ఏదో డిసిజన్ లో చెప్పాం అనుకోండి, డాక్టర్ గారికి నష్టం అది మనకే నష్టం. అసలు ముందు మనం మనకున్న బలహీనతలంటే మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడున్న కూర్చుని రియలైజ్ చేయడానికి ఏ అయితే అర్థం వస్తాయో మనం అర్థం చేసుకోవాలి, వాటిలోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి, అది సాధన. ఇంటికి ఒక హెడ్మాస్టర్, ఒక హై స్కూల్ హెడ్మాస్టర్ పనిచేస్తున్నారు. ఇంకోటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పుడు ఎక్కడున్నాం, భీమవరం అన్నా. భీమవరం బాగాలేదు, పాలకొల్లు ఇంకే బాగుంది. పాలకొల్లు బాగాలేదు, హైదరాబాద్ ఇంకా బాగుంది. హైదరాబాద్ బాగాలేదు, ఈఎస్సీలో బాగుంది. ఈఎస్సీ అయితే బాడీకి అన్ని కంఫర్ట్సే. హెడ్మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నేను ఉద్యోగం విడిచిపెట్టేసి సాధన చేసుకుందాం అనుకుంటున్నా, ఏదో పూజ దగ్గర పడి ఉందాం అనుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, పని మానేస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వచ్చాము. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో రావడం సోమర్తనం వస్తుంది ముందు. పని మానేస్తే భక్తుల అభివృద్ధిలోకి రావడం ముందు సోమర్తనం వస్తుంది. మన ఇండియాకి ఇంకా కాలం ఇరువు తెలియదు, డబ్బు ఇరువు తెలియదు, రోడ్డు సెన్స్ అసలే లేదు, హెల్త్ కాన్షియస్నెస్ అసలు లేదు, పని ఏంటి గౌరవం లేదు. అమెరికాలో రాష్ట్రపతి ఆ జనరల్ లేజర్ టైం వస్తాడు కారు ఆడు కడుక్కుంటాడు. అరే మనకి పని ఏంటి ముందు, అసలు పని ఏంటి గౌరవం లేదు మనకి, మన పని మనం చేసుకోవడానికి కూడా గౌరవం లేదు, అసలు పని ఏంటి రెస్పెక్ట్ లేదు మనకి. కృష్ణుడు భగవద్గీత పొడిగి చెప్పింది నువ్వు పనిలో భగవంతుని చూడాలి, నీ కాళ్ళు చేతులు పని చేసుకోలేదు, చేతులు పని మీద ఉండడం, నీ మనస్సును నన్ను స్మరిస్తూ పనిచేయి, మనస్సు నాయని పెట్టు, నీ చేతిని పని మీద పెట్టు, పని విడిచిపెట్టమని చెప్పలేదు, మనస్సును నాయని పెట్టు, నన్ను స్మరించుకుంటూ ఉండు, నువ్వు పని చేసుకోండి, చేతులు ఉన్నాయి కదా కాళ్ళతో నడుస్తాను, చేతులతో పని చేసుకుంటాం, నీ చేతులతో పని చేసుకుంటూ ఉండు, చేయి పని చేసుకోకపోతే పొట్టాలే కలుపుతున్నారు, ముందు ఇతరులను ముద్రించడం మాట అతను పొట్టగలదు కదా, అయితే నీకు పని నీ చేతిని పని మీద పెట్టు, నీ మనస్సును నిరంతరం స్మరించుకుంటే స్మరించుకుంటే ఒకేసారి రెండు పనులు అయిపోతాయి. మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర చేసుకుంటాం, రెండు పనులు అయిపోతాయి, ఒకటి నిద్ర అనే పని అయిపోతుంది, మార్నింగ్ 6 o'clock హైదరాబాద్ వెళ్ళిపోతుంది, హైదరాబాద్ వెళ్తాం అనే పని అయిపోతుంది, ఇక నిద్ర అనే పని అయిపోతుంది. అలాగే నేను చేయాలంటే నీ మనస్సు నిరంతరం నన్ను స్మరించుకో, నా రూపాన్ని ధ్యానం చేయి, నా నామాన్ని స్మరించుకో, రిమెంబర్ మీ, ఆల్వేజ్ రిమెంబర్ మీ, మోర్ రిమెంబర్ మీ, మోర్ అండ్ మోర్ రిమెంబర్ మీ. నీ చేతులతో స్మరించబెట్టద్దు, మనసుతోటి నన్ను స్మరించుకోవాలి, పని అయిపోతుంది, నువ్వు పవిత్రుడు అవుతావు, ఎప్పుడైతే పవిత్రుడు అయ్యావో, నీకు ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ వచ్చిందో, ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ వచ్చిందో, ఎప్పుడైతే ఇన్నర్ లుక్ వచ్చిందో, నీకు అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిందో, నువ్వు ఆత్మాకారం చెందుతావు, ఇక్కడ దేహయాత్ర అయిపోతుంది, అది ఆ పని పూర్తి అయిపోతుంది. మనకి ఇంటికి పనికి రావటం లేదు, మనం అందుకే పనికి రావటం లేదు, యజమం లేదు పర్వం లేదు, మన ఆధ్యాత్మిక విషయం ఏదైంది, భౌతికంగా ఏమైనా అభివృద్ధిలోకి వచ్చామంటే భౌతికంగా అభివృద్ధిలోకి రాలేదు, ఆధ్యాత్మిక విషయం అటువంటి ఏదో ఎక్కడో చోటి ఎక్స్పీరియన్స్ కనిపించి యజమం లేదు పర్వం లేదు. అయ్యే మనకి హెడ్ మాస్టర్ ఏమవుతున్నారంటే నేను ఉద్యోగం మానేసి ఏదైనా జపం ఎక్కువ చేసుకుంటానంటే ధ్యానం చేసుకోవడం మంచిదేమో తొందరగా వచ్చేస్తున్నాము, వాడు దృష్టిలో పెట్టుకోండి, ఇప్పుడు అమెరికా యుద్ధం చేస్తాను ఎవరి మీద డబ్బు తక్కువ డబ్బు ఖర్చుతోటి వారం రోజుగా దేశాన్ని ఎగ్గేద్దాం, అసలు లోపల ఉద్దేశం అది, వాడు అసలు లోపల యుక్తి ఏంటంటే ఈ పైసలు ఏం ఖర్చు లేకుండా తొందరగా ఇరాక్ని జయించేద్దాం వాడి ఉద్దేశం. తీరా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళేది చేయండి, వాడు అనుకున్న దానికంటే డబ్బు అవుతుంది, వాడు అనుకున్న దానికంటే సైనికులు చచ్చిపోతున్నారు, ఇంకా డాలర్లు కావాలి, ఇంకా డాలర్లు కావాలన్నారు, ఈ సైనికులు ఏమంటున్నారు, ఈ డాలర్ల మాట ఎలా ఉన్నా మా ప్రాణాలు పోతున్నాయి, ఈ సైనికులు అంటున్నారు, ఈ ఇరాక్ వాళ్ళు ఏంటి చచ్చిపోతే చచ్చిపోతాం పోతే పోతుంది ఉంటే ఏంటి మన దేశాన్ని మనం రక్షించుకోవాలి కదని వాళ్ళు చావుకు తెగించి పోరాడుతున్నారు, వీళ్ళే ఇంకో దేశం వచ్చి పోరాడుతున్నారు. ఎందుకే నీకు ఎందుకు చెప్తున్నాను ఇక్కడంటే, ఇప్పుడు నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, ఒకవేళ యుద్ధం వాళ్ళు జయించినా గెరిల్లా యుద్ధం కంటిన్యూ అవుతాం, మనకి నక్సలైట్ యుద్ధం జరుగుతుంది కదా, అలా ఇరాక్లో కూడా అమెరికా జయించినా గెరిల్లా యుద్ధం ఆడదు, అది జరుగుతూ ఉంటుంది. నీకు ఉదాహరణ కాలక్షేపం కోసం చెప్పడం లేదు, రాజకీయం చెప్పడం కోసం అసలే చెప్పడం లేదు, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇరాక్ను ఓడించే వరకు యుద్ధం అలా జరుగుతుంది, అలాగే మనకు కూడా మన మనసులో బలహీనతలని మన వ్యక్తి భావాన్ని మనలో ఉన్న సెపరేట్నెస్ని మనలో ఉన్న దేహభావాన్ని ఆ దేహాత్మ బుద్ధిని ఆ దేహమే సత్యం అనుకునే బుద్ధిని దేహమే సర్వస్వం అనుకునే బుద్ధిని మనం ప్రాణజానంతో కాలాప్యం పొందే బుద్ధిని అది ఓడిపోయే వరకు అది నశించే వరకు ఈ ఆధ్యాత్మిక యుద్ధం సాధనాల యుద్ధం చేస్తూ ఉండవలసిందే. మీరు కన్నాడు పడితే అమెరికా ప్రెసిడెంట్ వారం రోజుల్లో పూజ చేస్తాను, వారం రోజులు కదా నిలబడబడి పడుతుంది, అలాగే మనకు కూడా సాయంత్రం మోక్షం చేస్తే బాగున్నాం, ప్రభుత్వాలు ఇచ్చాం లేదా అరుణాచలంలో ఇచ్చాం, సాయంత్రానికి మోక్షం వచ్చేస్తే బాగున్నాం, ఏమైనా ఇంకా కొంతమంది అంటూ ఉంటారు ఇంకా సాధన ఎంతకాలం చేయాలని, ఇప్పుడు యుద్ధం ఎంతకాలం చేయాలో అమెరికా ప్రెసిడెంట్కే తిరుగుతాం లేదు, ఇప్పుడు ఉదయంలో పూజ చేయటం మధ్యాహ్నానికి వీళ్ళకి మోక్షం వచ్చారు, ఒక టాలరెన్స్ లేదు, ఒక సహనం లేదు, ఒక ఓర్పు లేదు, వాళ్ళకి నడిపింది నేచర్ లేదు, నా స్వార్థం నేను విడిచిపెట్టుకుంటే ఇక్కడ ఉన్న వస్తువు నాకెలా వ్యక్తమవుతుంది, మనం లోకాన్ని మోసం చేయగలం కానీ ఇక్కడ ఉన్న అంతర్యాన్ని మోసం చేయలేము, ఎక్కడ ఈశ్వరుని మనం మోసం చేయలేము, మోసం చేస్తే లోకాన్ని మోసం చేయొచ్చు, గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్, అత్యంత బలీయమైనది మాయ, అత్యంత బలీయమైనది అజ్ఞానం, అజ్ఞానం నశించే వరకు ఆ మాయ నశించే వరకు ఆ సెపరేట్నెస్ నశించే వరకు మరి సాధన చేస్తూనే ఉండాలి, దీనికి అప్పటి వరకు జరుగుతూనే ఉండాలి. అందుకని నేను ఆ గంట సేపు ధ్యానం చేశాను నాకు రిజల్ట్ ఎప్పుడు వస్తున్నాయి అంటే, ఇది కదా ట్యాబ్లెట్ సేవలు చేయకుండా రోగం తగ్గిపోవాలంటే అలా వాడి ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళాలి పని చేయాలి అంటే దాని అర్థం ఏంటి, మనకి సహనం లేదు, అది మెయిన్ ఏంటంటే సహనం లేదు, భగవద్గీత అదే చెప్పాను, నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా చెయ్యి, నువ్వు చేసే పని హృదయపూర్వకంగా చెయ్యి, ఫలితం కూడా నీకు వద్దు. అది ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి నేను చూసుకుంటాను. నీ పని నువ్వు చెయ్యి. ఎప్పుడు నిన్ను రివార్డు నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు నిన్ను అనుగ్రహించాలి, ఎప్పుడు నీకు దయ చూపించాలి, ఎప్పుడు నా స్వరూపం నీకు వ్యక్తం చేయాలి, దాని గురించి ఆలోచించొద్దు. నా చేతిలో ఉన్న పని గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ చేతిలో ఉన్న పని నువ్వు ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఇతరులుగా చెయ్యి. గొప్ప కోసం చేయొద్దు, తాం కోసం చేయొద్దు, అడ్వర్టైజ్మెంట్ కోసం చేయొద్దు, ఈశ్వరుని దయ సంపాదించడం కోసమే పని చెయ్యి. కొంతమంది గౌరవం వస్తుందంటే కూడా మంచి పని చేస్తారు, కానీ గౌరవం రాకపోతే మంచి పని కూడా చేయరు. మీకు నిజంగా గౌరవం రావచ్చు, దేవుని అనుగ్రహం సున్నా. ఇంకా ఆ పని మీరు ఎందుకు చేశారు, భగవంతుడు లోపల చూస్తూ ఉంటాడు. సర్వసాక్షి సర్వేశ్వరుడు, నువ్వు నిజంత, మీరు నిజంత డిక్టేటర్. మన డిక్టేటర్ ఇక్కడ ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. వాడు వాడిని ఏ పని ఎందుకు చేస్తావు, ఒక మంచి పని చేయొచ్చు. ప్రపంచంలో 100 రూపాయలు మంచి పని అంటూ లేదు. ప్రతి మంచి పనిలోని ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది. ఎక్కడైతే నిప్పుల్లో అక్కడ ఎంతో కొంత పొగ ఉంటుంది. మనం మంచి అడగడం అదే సూక్ష్మజీవులు కాలకం పని చచ్చిపోతూ ఉంటుంది. మీరు ఎంత మంచి పని అనుకోండి, అందులో ఒక 1% అనే ఎంతో కొంత చెడు ఉంటుంది. అంటే అది విడిచిపెట్టేయి. నువ్వు పని భగవంతుని మన పని ఎందుకు చేయమన్నాడు అంటే పవిత్రం అవటానికి చేయమన్నాడు. కానీ పని వల్ల మనకు మోక్షం వచ్చేది. ఒక నీ తగ్గించవచ్చు మంచిదే, ఒక గోడ కట్టించవచ్చు మంచిదని, దానివల్ల నీకు మోక్షం రాదు. ఆ పని నేను ఎందుకు చేయమన్నాడంటే స్వార్థం తగ్గించుకోవడానికి, గర్వం తగ్గించుకోవడానికి. ఇతరులకు నేను ఎందుకు ఉపయోగపడమన్నాడంటే ఇతరులు నీకు ఉపయోగపడటం వల్ల వాళ్ళు మహాత్ములు అయిపోతారు కాదు. ఎందుకు నిన్ను సహకరించమన్నాడంటే మన లోకానికి సమాజ సేవ ఎందుకు చేయమని చెప్పారంటే మనకి మనం చేసినంత మాత్రం చేసి సమాజం ఉద్రింపబడుతున్నాను కాదు, మన కొంత స్వార్థం తగ్గుతుంది, ఎంత కొంత పవిత్రం అవుతాం, ఎంత కొంత ఏకాగ్రత వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఎటువంటి బాగుపడినా బాగుపడకపోయినా మన డ్యూటీ మనం చేసాం అని ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. తర్వాత ఇంకోటి మీరు ఆ గొప్పలు ఎప్పుడు చెప్పుకోవద్దు. మీకు చేస్తే సాధన చేయండి, ఎంతవరకు సాధన చేయగలిగితే అంతే చేయండి. పూజ సాధన చేయొచ్చు, జప సాధన చేయొచ్చు, ధ్యాన సాధన చేయొచ్చు, విచారణ సాధన చేయొచ్చు, కానీ గొప్పలు చెప్పుకోకండి. గొప్పలు చెప్పుకుంటే తెప్పలు వస్తాయి, తర్వాత పునర్జన్మలు పెరుగుతాయి. మీరు చేసి మర్చిపోండి, మీరు మర్చిపోండి, దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. మీరు మర్చిపోయారు అనుకోండి, ఆయన మర్చిపోతాడు. వాళ్ళే ఆడి పని ఆడే జ్ఞాపకం పెట్టుకుంటారు కదండి, ఆడ కూడా మనకెందుకు, ఆయన మర్చిపోతాడు. మనం అనుకుంటాం అది ఎలా జరిగిపోతుంది, ఇది ఎలా జరిగిపోతుంది. మనం స్వతంత్రం ఏం కాదు. ఈ ప్రపంచానికి యజమాని ఈశ్వరుడు, నీకు యజమాని ఈశ్వరుడు, నాకు యజమాని ఈశ్వరుడు. సత్య సంకల్పుడు ఎవరో భగవంతుడికి ఒక పేరు ఏంటది, సత్య సంకల్పుడు ఈశ్వరుడు, సత్య సంకల్పుడు. ఆయన సంకల్పించిందే జరుగుతుంది, ఆయన సంకల్పించిందే సత్యము. నువ్వు అనుకునేది ఏదో ఏదైనా నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకునేది జరగదు, ఆయన అనుకునేది జరగచ్చు, అది ఈశ్వరుడు. ఒకసారి ఆయన సంకల్పం మన సంకల్పం కలుస్తూ ఉంటాయి, అప్పుడు మనం ఏమనుకుంటామంటే మన తెలివితేటల వల్ల ఇదంతా సాధించేస్తాం. ఆయన సంకల్పం మన సంకల్పం ఒకసారి కలవడం మనకు భగవంతుడు అన్యాయం చేయించాడు అనుకుంటుంది. మనకి ఏదైనా అనుకూలంగా జరిగితే మన తెలివితేటలు, మనకు అనుకూలంగా జరగకపోతే భగవంతుడు మనకి అన్యాయం చేశాడు అనుకుంటాం. పోనీ మనకి ఏదైనా కలిసి వచ్చింది అనుకున్న దేవుని ప్రసాదం అనుకో, మన తెలివితేటల వల్ల మనం కష్టపడటం వల్ల ఇది వచ్చిందని మనం అనుకో. ఇదే మాయ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ ట్రూత్ రియలైజ్ చేసే వరకు ఎప్పటికైనా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంటే అక్కడ బాగుండి, అక్కడికంటే ఇక్కడ బాగుండి. పూర్వమే బాగుంది, ఇప్పుడు ఏం బాగలేదు, ఇప్పుడే బాగుంది, పూర్వం ఏం బాగలేదు, పూర్వం బాగలేదు, ఇప్పుడు బాగలేదు, భవిష్యత్తు ఇంకా బాగా ఉంటుంది. మా బంగారం భవిష్యత్తు వచ్చేస్తుంది, మా బంగారం కింద చేసేసుకోవాలి, భవిష్యత్తు అంటే బంగారం కింద చేసేసుకోవాలి. అలా ఉంటే బాగుంది, ఇలా ఉంటే బాగుంది, అలా ఉండలేకపోతున్నాం, ఇలా ఉండలేకపోతున్నాం, ఇలా అనుకోవటం మానం కోటి జన్మలు ఎత్తిన సత్య సాక్షాత్కారం అవ్వకుండా మనిషికి స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. సాధు చూసి పోవాలనుకుంటే నీకు భయం పోదు, ముచ్చపు చెప్పు చూసి వెళ్ళనుకుంటే ఆశ పోదు, ఈత రాడ భయ ప్రోద. భగవంతుడు ఎంత బాగా చెప్పాడు, భక్తి మాటలు తిరిగింది, భగవంతుడి మాటలు తిరిగింది, భయం తగ్గించుకోండి. ఎందుకు చెప్తున్నాడు భయం తగ్గించుకోండి, మోక్షం మాట వదిలేదు. మనకి భయం ఎక్కువ వస్తుందనుకోండి, బాగా చదువుకుంటాం, పరీక్షలో మర్చిపోతాం. స్టూడెంట్స్ చాలా మంది మర్చిపోవడానికి కారణం భయం. వాళ్ళు కష్టపడి చదువుతారు, అది తెలియని వాళ్ళే కూడా, కానీ పరీక్ష ఆలోచనకి మర్చిపోతారు. ఏంటిలా మర్చిపోయారు, మనం అనుకుంటాం, వాళ్ళు అనుకుంటాం, దానికి భయం కారణం. అందుకే భగవంతుడు ఏం చెప్పారంటే మీరు భయం తగ్గించుకోండి అని మన కోసం చెప్పాడు. భగవంతుడు మన క్షేమం కోరకపోతే మన క్షేమం కోరి వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. అక్కడ భయం తగ్గించుకోండి, మాట మాటికి కోపం తెచ్చుకోకండి, బీపీ పెరుగుతుంది, తర్వాత విషయ చింతన తగ్గించుకోండి, దైవ చింతన పెంచుకోండి, ఆత్మచింతన పెంచుకోండి, ఇష్టాయిష్టాలు తగ్గించుకోండి. మనకి ఇష్టం లేదనుకోండి, అయిష్టం లేదనుకోండి, మనసును దాచిముఖానికి వెళ్ళమంటే గడపస్. తర్వాత ఇంకోటి అతిగా ఆలోచించకండి. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి, అతిగా ఆలోచించద్దు. అతిగా ఆలోచిస్తే మెంటల్ అవుతాం చివరకు. మనం మనం వంట వండుకుంటున్నాం, మనం వంట వండుకున్నాం, 24 గంటలు వంటించడం ఉండమని కాదు. వంట వండుకుంటాం, అక్కడ పెట్టేస్తాం, మన పనేది మనం చూసుకుంటాం. అలాగే ఏదైనా మనం ఇప్పుడు కాళ్ళు ఉన్నాయని 24 గంటలు ఎక్కడ నడుస్తాం, చేతులు ఉన్నాయని 24 గంటలు ఎక్కడ పని చేసుకుంటాం. అలాగే మనకు భగవంతుని ఇంటెలిజెన్స్ బుద్ధిని ఇచ్చాడు, ఇది కూడా కవయం, బుద్ధిని మనకి ఇచ్చాడు. అది ఎంతవరకు ఆలోచించాడో అంతవరకు ఆలోచించి సరైన బుద్ధికి రెస్ట్ ఇచ్చేయాలి. అలాగే దానికి రెస్ట్ ఇవ్వకుండా అదే అతిగా ఆలోచిస్తాం అనుకోండి, వాడు చివరికి ఆల్రెడీ మెంటల్ అవుతారు. ఈ మెంటల్ అయ్యి వాడు చాలామంది లేనిపోయి ఊహించుకోవటం, అతిగా ఆలోచించటం, ఇది ఎలా జరిగిపోతున్నామో అది ఎలా జరిగిపో, ఏం జరగదు, ఊరికి ఇది ఎలా జరిగిపోతున్నామో అది ఎలా జరిగిపోతున్నామో అనుకోవటం. ఇలాగే ఊహించుకుని ఈ బుద్ధికి ఎక్కువ శ్రమ కలిగజేసి బుద్ధిని మనలో మనం ఏం ఊహించుకున్నా బుద్ధిని టైర్ చేసి అది టైర్ చేస్తున్నాం మనం. అంటే మనకు వృత్తి ఏంటంటే అతిగా ఆలోచించడం వల్ల కూడా మనకి అనారోగ్యం, శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం. భగవంతుడి మాట ఎటువంటి అండి, రెండు తెలుస్తున్నాయి మనకి, శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. ఈ రెండు తెలుస్తున్నాయి కదా, అందరికీ ఎవరికైనా అనుమానం ఉండలేదు, ఎవరికి అనుమానం లేదు. మీరు చెప్తారు కదా శరీరం ఎవరిదంటే నాదే అంటారు. ఆ శరీరం ఎవరిదంటే మీరు ఏమంటారు, నాదే అండి శరీరం, నాదే అని అంటారు. ఈ శరీరం మీదే కదండి, అది మీదే. ఈ తెలుస్తాను మనసు అది తెలుస్తాను, ఏదో మంచిగానో చెడ్డగానో ఆలోచిస్తుంది శరీరంలో. మరి ఎముకలు మనసులు రక్తం ఎలా ఉన్నాయి శరీరంలో, మనసులో ఆలోచనలు, కోరికలు, తలంపులు, కక్షలు, కార్పణ్యాలు, లాయస్సులు, డెజరేట్స్, యాంగ్ ఈ దష్టంత మైండ్లో ఉంది. ఈ రెండు తెలుస్తున్నాయి, ఈ రెండు తెలుస్తున్నాయి. ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం ఉపయోగించుకుని ఆ జ్ఞానం. ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారనుకోండి, బాగా ఇంటెలిజెంట్ అయినా ఆయన దగ్గరికి వెళ్తే మనకు వైద్యం చేస్తారు, కానీ దగ్గరికి వెళ్ళకుండా వైద్యం ఏం చేస్తారు. చెట్టుని ఏం నేస్తుంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నీడు వస్తుంది, కానీ అక్కడ చెట్టు దగ్గర చెట్టుని ఎక్కడికి వెళ్ళకుండా మనకు చెట్టు ఏమి నేడుస్తుంది. అంటే మీరు చెప్పింది ఏంటంటే శరీరం మనసు మనం తెలుస్తున్నాయి కదా, ఇట్లా మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. దేనికి ఉపయోగించుకోవాలి, మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, భౌతిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. శరీరం ఉపయోగించుకోవాలి, మనస్సును. ఈ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము కాపాడుకుంటూ ఇవరి గుహలో ప్రవేశించాలి. ఏ ఒక ఫిజికల్ హెల్త్ కాదు, స్పిరిచువల్ హెల్త్. ఆ స్పిరిచువల్ హెల్త్లో ఎవరున్నారు, మన యజమాని ఉన్నాడు. ఎవరున్నాడు, మన యజమాని ఉన్నాడు. చావు లేని వస్తువు అక్కడ ఉంది, ఏముంది ఆ చావు లేని వస్తువు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ మ్యాక్సిమం మన శరీరాన్ని, మనసును ఉపయోగించుకుంటూ తెలివి తక్కువ వాళ్ళకి అవకాశాలు వస్తాయి, తెలివైన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. తెలివైన అవకాశాన్ని పట్టుకుంటాడు, తెలివైన వదిలేస్తాడు అని చెప్పాడు. అవకాశం రాకపోతే ఇంటెలిజెంట్ దాన్ని కూడా ఏమి చేయలేదు. తెలివైన వాడు కూడా ఏమి చేయలేడు, అవకాశం రాకపోతే. తెలివి తక్కువ వాళ్ళు అవకాశం వచ్చినా వదిలేస్తాడు, తెలివైన వాడు అవకాశాన్ని పట్టుకుంటాడు. వాడిని మనం తెలివైన వాడు అని అంటాం, అవకాశం రాకపోతే వాడు ఏమి చేయలేదు. అయ్యే మనకి ఇప్పుడు తేడా వచ్చేసింది, బాడీ ఎవరి బాడీ వచ్చేసింది, ఓ బాడీ వచ్చేసింది, మైండ్ ఉంది, రెండు మనకు తెలుస్తున్నాయి. ఈ రెండింటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని భౌతిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ రెండింటిని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే భౌతిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి పెద్ద ఉపయోగించుకోవటం లేదు వీటిని. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అటువంటి భౌతిక అభివృద్ధికి కూడా చాలామంది ఉపయోగించుకోవటం లేదు. అంటే నేను చివరిసారిగా ముగింపులో నేను చెప్పి మాట్లాడేంటంటే, గర్వం రాకుండా చూసుకోండి. ఇది మీలో కొంతమంది బండారు పిచ్చుకుని ఉండొచ్చు, అంటే అదృష్టవంతులు ఉండొచ్చు మీలోని, అది అదే రాకుండా చూసుకోండి. గర్వం రాకుండా చూసుకోండి, గర్వం మనిషిని పాడు చేస్తుంది. అదే రాకుండా చూసుకోండి. మీకుంటే ఇతరులకు ఏదైనా షేర్ చేయండి, మీకుంటే మీకు కలిగి ఉంటే మీకు ఏదైనా విద్య ఉందనుకుంటే ఎవరికైనా చెప్పండి. ధనం ఉంటే ఇతరులకు సహకారం చేయండి. భగవంతుడు మీకు ఏది గిఫ్ట్స్ ఇచ్చాడనుకోండి, భగవంతుడు కొంతమందికి తెలివిస్తాడు, కొంతమందికి వివేకం ఇస్తాడు, కొంతమందికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ని సమాజం కోసం ఎంతో కొంత ఉపయోగించండి. అప్పుడు భగవంతుడి దయని ఆ సమాజానికి ఉపయోగించేది కూడా కోరిక లేకుండా ఉపయోగించాలి. కీర్తికాంక్ష మరీ పైపోయాడు. ఇది కోపం ఉందనుకోండి, ఆ లెక్చరర్ గారు కోపం ఉందనుకోండి, అబ్బా లెక్చరర్ గారికి అంత కోపం ఉందని పాయింట్అవుట్ చేయొచ్చు. కీర్తికాంక్ష పాయింట్అవుట్ చేయడం దొరకదు. క్యాన్సర్ తొందరగా పట్టుకోవడం ఎంత కష్టం, క్యాన్సర్ని కీర్తికాంక్షను పట్టుకోవడం కూడా అంత కష్టం. మరి అది పాయింట్అవుట్ చేయడానికి కనపడదు, అది లోపల ఎక్కడో ఉంటుంది, అది కనపడదు. కోపం చేస్తే ఇది కోపం ఉందో పాయింట్అవుట్ చేసేస్తాడు. కోపం కంటే, కామక్రోధాల కంటే బలమైన శక్తులు కీర్తికాంక్ష. కానీ అది పాయింట్అవుట్ చేయడానికి కనపడదు, క్యాన్సర్ డబ్బులు అండి. తర్వాత మీరు ఈ సభను జయప్రదం చేశారు, మీరు అందరూ వచ్చారు, నిశ్శబ్దంగా ఉన్నారు. నేను చెప్పిన మాటలో మీరు ఉపయోగపడి మాటలుంటే చూసుకోండి, లేకపోతే మా మాటలు నాకు ఇచ్చేయండి. మీకేమైనా ఉపయోగపడి మాటలు ఉంటే మాత్రం మీరు మోసుకుని వెళ్ళండి. ఇది ఒక జ్ఞాన యజ్ఞం, ఇది కాలక్షేపం అనుకోకండి, మనం ఏం పైన తెలర్సం కాదు. ఇది ఒక జ్ఞాన యజ్ఞము. మన జీవితంలో మిగిలిన మధుర క్షణాలు ఇది జ్ఞాన యజ్ఞము. అయితే ఈ జ్ఞాన యజ్ఞంలో నాకు 10 పైసలు వాటా కంటే ఎక్కువ ఉండదు. ఈ నేడు షెల్టర్ ఇచ్చిన వాళ్ళు కొంత భగవంతుడు ఇంపార్షియల్గా ఉంటాడు. జీవుడు పార్షియల్గా ఉండొచ్చు కానీ ఈశ్వరుడు ఇంపార్షియల్గా ఉంటాడు. ఇక మమ్మల్ని ఆహ్వానించడానికి అది ఇచ్చినా 10 పైసలు వాటా ఇచ్చేస్తాడు. నాకు 10 పైసలు వాటు, మీకు 10 పైసలు వాటు. ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి లేకపోయినా వాళ్ళు ఎక్కడో వాళ్ళు కొంత వాటా కేటాయింగ్ చేస్తారు. చివరికి నాకు 8-10 పైసలు వాటు మీకు తెర మీద మీకు కనిపిస్తున్నారు అంతే. అంటే భగవంతుడు ఎవరికి ఇచ్చిన వాటాలు ఇచ్చేస్తాడు. ఎవరికి అది వాళ్ళకి అది అది డివైన్ వాల్యూ, అది ఈశ్వరుని చట్టం. ఆ చట్టం ప్రకారం ఇక్కడ మనం ఈ ప్రోత్సాహపరిచారనుకోండి, ఎవరో కార్యకర్తలకి సభను ఏర్పాటు చేయండి, ఈ సత్సంగం ఇక్కడ ఏర్పాటు చేయండి అని ప్రోత్సహించిన వాళ్ళు కూడా కొంత 5 పైసలు ఇచ్చేస్తాడు. వాళ్ళకి లేకపోయిన ఇప్పుడు మీటింగ్కి రాకపోయిన వాళ్ళు మీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే ఎంకరేజ్మెంట్కి కూడా అయ్యే ఎంకరేజ్మెంట్కి పెట్టుబడి అక్కర్లేదు, వాళ్ళకు కూడా 5 పైసలు ఇచ్చేస్తారు. అంటే సఫలయానికి, ఆ సద్బుద్ధికి, ఆ మంచి తలంపుకి వాళ్ళకు కూడా కొంత వాటర్ ఇస్తారు. నోబుల్ థాట్కి అది కూడా కొంత ఇస్తాడు. మీరు ఎంత సాధన చేసినా మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, మీ దుఃఖం వచ్చినప్పుడు పొంగిపోతుంటే, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోతుంటే, మీకు తెలియకుండా మీ అహంభావన పెరిగిపోతుంది, మీకు తెలియకుండా మీ ఎత్తిభావన పెరిగిపోతుంది, మీ చేయకుండా మీకు అజ్ఞానం పెరిగిపోతుంది. ఈ విషయం మీరు గుర్తించండి, గుర్తించి మెలగండి, వివేకం పెంచుకోండి, శాంతి పెంచుకోండి. శాంతిగా ఉంటే మీరు శాంతి, మీరు శాంతిగా ఉండటం నేర్చుకుంటే దేహానికి ఏదైనా ప్రారంభం, ఆ దేహ ప్రారంభం అనుకూలమన్నా ప్రతికూలం మిమ్మల్ని ఏమి చేయదు. దేహంతో ఎప్పుడైతే మీకు తాదాత్మ్యం లేదో అప్పుడు ప్రారంభం మీకు అనుకూలంగా లేకపోయినా, మీ ప్రారంభం దేహ ప్రారంభం మీకు అనుకూలంగా లేకపోయినా, దేహ ప్రారంభం అయితే ఒకవేళ దురదృష్టం మీ దేహ ప్రారంభాన్ని వెంటాడుతున్న అది మిమ్మల్ని ఏం చేయలేదు. ఏదైతే లేదో అది మాయ, ఏదైతే ఉందో అది ఈశ్వరుడు. ఏదైతే లేదో అది మాయ, ఏదైతే ఉందో అదే బ్రహ్మము, అదే సత్యము, అదే ఈశ్వరుడు, అదే గురువు, అంతా అదే. అంటే భగవాన్ చెప్పారు, నిన్ను చూసుకో ముందు తర్వాత లోకాన్ని చూడు. నిన్ను చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం చేత బంధింపబడతావు, లోకం చేత మోహింపబడతావు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇంకోటి జ్ఞాపకించుకోండి, మీ దుఃఖం నుంచి విడుదల పొందటానికి మీ చుట్టాలు, మీ స్నేహితులు, మీ పరిసరాలు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ మూల తలంపులో ఉన్నారు. మూల తలంపుని తీసుకో పక్కన పెడితే ఏమి లేదు, మీకు అది టెన్షన్ వచ్చే కారణం కూడా ఏమి లేదు. మీ బంధువులందరూ ఎక్కడున్నారు? మూల తలంపులో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నారు? మూల తలంపులో ఉన్నారు. ప్రపంచం ఎక్కడుంది? మూల తలంపులో ఉంది. విరోధులు ఎక్కడున్నారు? మూల తలంపులో ఉన్నారు. స్నేహితులు ఎక్కడున్నారు? మూల తలం. ఈ మూల తలం పడిపోతే ఏది లేదు మనకి, మిగితావు నువ్వు ఏదిగా ఉన్నది మిగితావు. మనం లేని దాంట్లోంచి వేరుపడగలం కానీ ఉన్న దాంట్లోంచి వేరుపడలేం. కల్పితం ఎప్పుడైతే నశించిందో ఉన్న సత్యం, ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది. ఇవి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ప్రాపర్టీ, మీ పరిసరాలు, ఈ కులాలు, ఈ మతాలు, ఈ అప్స్, ఈ డౌన్స్, ఈ హెచ్చుతగులు, ఇవన్నీ మూల తలంపులు ఉన్నాయి. అదనే గుర్తి ఏది లేదు. ఈ ఒక్క పాట మంత్రం కింద మీరు చెప్పించుకోండి. మీ యువతులు మూల తలంపులో ఉన్నారు, మీ స్నేహితులు కూడా మూల తలంపులో ఉన్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును చుస్మరించు వారల అగము నిర్మూలించు అరుణాచల అంటే తపస్సు అంటే ఏంటంటే అహంభావంలోంచి వ్యక్తి భావంలోంచి మూలతలంపులోంచి విడుదలవ్వటానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా తపస్సు. ఆ మూలతలంపుని ఎందింపజేయటమే తపస్సు. నాలుగు ఒకటి పూజ దగ్గర కూర్చున్నది మాత్రం చేతే తపస్సు కాదు. మూల తలంపు ఎందింపజేయటానికి నీకు వచ్చే తలంపు, నీకు వచ్చే ఆలోచన, నువ్వు చేతితోడు చేసే పని, నీ నోరుతోడు మాట్లాడే మాట ప్రతిదీ కూడా తపస్సుతోడు సమానం. నీ జీవిత విధానం ఎలా తీర్చిదిద్దుకోవాలంటే ఆ మూల తలంపులోంచి విడుదల ఎలా మూల తలంపులోంచి ఎలా విడుదల పొందుతావో ఆ విడుదల పొందడానికి అనుకూలంగా నీ మాటని, నీ చేతని, నీ దైనందిన నీ జీవిత సరళని అలా తీర్చిదిద్దుకోవాలి. అది ఈరోజు మన సమావేశంలో సబ్జెక్ట్ యొక్క సారాంశం. అది అదే తపస్సు. భారతీయ సంస్కృతిలో తపస్సుకి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వలేదు. నిజ తపస్సు లేకుండా మనస్సు సంస్కరింపబడదు. తపస్సు వల్ల మనస్సు సంస్కరింపబడుతుంది, కానీ భోగం వల్ల మనస్సు సంస్కరింపబడదు. అదే మామూలు ప్రవక్త చెప్పిన మాట ఇంకోసారి చెప్తున్నాను, ఇది రిపిటేషన్ అవటానికి. నా అనుయాయుల్లో ధనవంతులు ఉన్నారు, నా అనుయాయుల్లో ధనం లేని వాళ్ళు ఉన్నారు. ధనం లేని వాళ్ళకంటే ధనం ఉన్న వాళ్ళ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఏంటంటే వాళ్ళు ధనం పేరు చెప్పి భోగల అరసలోకి వెళితే హృదయంలో నిజానికి ఎక్కువ దూరం అయిపోతారు. అంటే ధనం చెడ్డది కాదు, కానీ ధనం ఉంది కాదని భోగం ఐ జీవితానికి అలవాటు పడితే నువ్వు స్వరూపానికి, నువ్వు రైలులోని ఈశ్వరుడికి అల్లాకు దూరం అయిపోతారు అని పురాణంలో చెప్పిన వాక్యం ఒకసారి ముగింపులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాకు నచ్చిన మాట కాబట్టి మీకు రిపీట్ చేస్తున్నాను. మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఈ ప్రవచనాలు నా గురించి నేను చెప్పుకుంటున్నాను, కానీ మీ గురించి నేను చెప్తున్నానని అనుకోవటం లేదు. భగవద్గీతలో చెప్పిన మాటలు, ఉపనిషత్తుల్లో చెప్పిన మాటలు, ఆచార్య దేవుడు చెప్పిన మాటలు మన అహంభావానికి నచ్చవు, సైతానికి నచ్చవు. మనకు బాగుపడే యోగం ఉంటే నచ్చును. భగవద్గీతలో చెప్పిన మాటలు మనకు బాగుపడే యోగం లేనప్పుడు అది పురుపు భగవద్గీతలో శ్లోకం చదువుతుంటే మనకి ఏదో ఆనందం నోట్లో పోసుకున్నట్టు ఉంటుంది. ఈ సైతానికి నచ్చవు ఆ మాటలు. జీవలక్షణాలు ఎక్కువగా ఉన్నవాడికి ఈశ్వరుడు చేసే బోధ నచ్చదు. జీవలక్షణాల నుంచి మనం విడుదల పొందితే కానీ మనకి ఆనందం లేదు. ఆనందాన్ని బజార్లో పర్చేజ్ చేయడం మనం కొనడం బజార్లో దొరికే వస్తువు కాదు. మంచి శివస్మరణ, ఈశ్వర స్మరణ, అలా స్మరించగా 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 ఆ స్మరణ ఎందుకు చేయమన్నారంటే మీ అహంభావన తగ్గటానికి, వ్యక్తి భావన తగ్గటానికి, ఆ మూలతలంపు పలచబట్టడానికి. ఈశ్వర స్మరణ ఏం లేని నువ్వే ఉన్నావు. మనం ఏమనుకుంటున్నామంటే భగవంతుడు లేదనుకుంటున్నాం, మనం ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనం లేము ఆయన ఉన్నాడు అనే భావన స్థిరపడాలి. ఆ భావన బలం కూడా మనకు ఆధ్యాత్మిక శక్తిని పెరుగుతుంది, శక్తిని పెంచుతుంది, ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, దైవ దర్శనాన్ని కలగజేస్తుంది భావన బలం కూడా. అయితే మీకు ఆసక్తి ఉందనుకున్న అహంభావన పెరుగుతుంది, ఆసక్తి తగ్గించుకుంటే అహంభావన తగ్గుతుంది. అయితే పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే మీద రాగ భయ క్రోధ అందులోంచి విడుదల పొంది, ఇందులోంచి విడుదల పొందితే మీకు అహంభావన పలచబడిపోతుందో అందులోంచి విడుదల పొంది దానికి ప్రయత్నం చేయండి. దానికి సాధన ఒక ముద్దు పేరు పెట్టారు. అరుణాచల శివ గిరి రూపమైన కరుణా సముద్రమా కృప చేసి మన్మేలము అరుణాచల. మనం నిరంతరము ఏది చింతిస్తుంటే అది అవుతాం. ఎవరితోటైతే 6 నెలలు స్నానం చేశాము మనం, వాళ్ళ బుద్ధి మనకు కూడా వచ్చేస్తుంది. మనం ఏది చింతిస్తే అది అవుతాం. అరుణాచలేశ్వరుని చింతించగా మనకు వచ్చే లాభం అంటే ఆయన కృప మన మీద పడుతుంది. మనం చేసేది చింత, అరుణాచల స్మరణ ఆయన ఇచ్చేది అది దయ. మనం ఏది చింతిస్తా అంటే అదే అవుతాం. అరుణాచలేశ్వరుని చించించగా చించగా చించగా అనే స్వరూపం మనకిస్తాడు. ఆయన స్మరించగా స్మరించగానే స్వరూపాన్ని మనకి ఇచ్చి మన శాంతిలో కాంతిలో ముంచుతాడు. మనకు ఆనందం, ఎటువంటి ఆనందం మనకు కలిగజేస్తాను, ఊపిరి సెలపదు అసలు. అది ఊపిరి తీసుకుందామంటే దొరికింది ఇంకా ఊపిరి మనకి. అటువంటి ఆనందంలో మన ఉయ్యాలో ఊగిసలాడినట్టు ఆనందంలో విడి చూసిన ఆనందమే. దేహం పోయింది అనుకోండి అప్పుడు ఆనందమే. దేహం ఉంటే ఆనందం, ప్రపంచం ఉంటే ప్రపంచం కనిపిస్తాంటే ఆనందం, ప్రపంచం కనిపించకపోతే ఆనందం. ఆనందంలో ముంచుతాడు, ఆనందంలో ముంచుతాడు. అంతేకాదు, ఏదో కొన్ని క్షణాలు ఉంటే అక్కడ వచ్చేది కాదు, ఆనందంలో స్థిరపరుస్తాడు. ఆయన స్మరిస్తే ఆయన కరుణ ఆయన దయాన్ని ప్రసాదిస్తాడు. శివపుత్రం దయాచిత్తం ముక్తి ప్రదాత. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. గిరి రూపమైన కరుణా సముద్రమా కృప చేసి నన్నేలము అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శివాయ నమః, ఓం వరిష్ఠాయ నమః, ఓం జ్ఞానప్రదాయ నమః, ఓం నమః శివాయ, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం నారాయణ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గగనాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం జ్ఞానాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం పుణ్యకృతే నమః. ఆయన పుణ్యాత్ములే కాదు, ఆయన పుణ్యం మన చేత పుణ్యం పనులు కూడా చేయిస్తూ ఉంటారు. ఓం పుణ్యకృతే నమః. ఏదైనా మంచి పని చేసామనుకోండి, ఆయన దయ లేకుండా ఆయన సంకల్పం లేకుండా అది చేయదు. మనం ఏదైనా మంచి పని చేస్తే ఆయన ఆ సంకల్పం తెచ్చి ఆయన సంకల్పం లోపలిని ఇచ్చేవాడు కూడా ఆయన. ఆయన చేస్తాడు, మంచి చేయిస్తాడు. ఓం పుణ్యకృతే నమః. ఓం పుణ్యాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం శివాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. అంటే మీరు ఎలా జపం చేయటం వల్ల మీరు ఇంటికెళ్ళి మౌనంగానే చేసుకొచ్చిన జపం ఉపయోగం తలంపులు మనకు రావు. మనకు ఉపయోగలేని తలంపులు, మనకు అవసరం లేని తలంపులు, మనకు అక్కర్లేని తలంపులు మనకు రావటం మానేస్తాయి నిరంతరం నామాన్ని జపించటం వల్ల. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ. శరీరం వచ్చిందంటే దానికి ముగింపు చావు. దానికి ముగింపు రాకముందే మనం నేర్పడి జ్ఞానాన్ని సముపార్జన చేయమని. శరీరం వచ్చిందంటే శరీరానికి ముగింపు చావు. ఆ శరీరానికి ముగింపు రాకముందే, ఆ చావుకు రాకముందే జాగ్రత్తగా ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోమని. శాంతి శాంతి శాంతి. లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, పీస్ టు యూ. థ్యాంక్ యూ ఆల్.